అందరూ చెప్పండి, సచ్చిదానంద రూపాయ విశ్వ ఉత్పత్తియాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురుడు, అందునా సరిగ్గా మన వెనకే ఉన్నాడే. అందువల్ల ముందు ఆయనకి నమస్కారం చేసుకుందాం. అనేక పర్యాయములు కృష్ణం వందే జగద్గురుం అనే స్తోత్రం మీరు చేసే ఉంటారు, వినే ఉన్నారు కదా అందరూ. శ్రీకృష్ణుడికి ఇష్టమైన పని ఇక్కడ దొరుకుతుంది. ప్రాచీన కాలంలో ఒక సామెత ఉన్నది, ఇష్టం ఉంటే కష్టం ఉండదు. మనకి ఏదైనా ఒక వస్తువు మీద ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా ఓర్చుకుంటాం, ఎందుకంటే ఆ వస్తువు మీద ఇష్టం కనుక. ఓ పిచ్చి సినిమా హీరో అంటే మనకి ఇష్టం అనుకుందాం, ఆ సినిమా చూడటానికి ఎన్ని కష్టాలు పడిపోతారో. రోడ్డు మీదకి పరిగెత్తి గడిపోయి వాహనాలు లేకపోతే అవసరమైతే ఏదైనా చేసి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి ఆ పని చేస్తున్నాం. దానివల్ల ఏదో స్వల్ప ఆనందం వస్తుంది ఆ మనిషికి. ఈ ఆనందాలన్నీ ఏది, ఈ లౌకిక ప్రపంచంలో ఉండే ఆనందాలన్నీ తాత్కాలికాలు, ఈ క్షణం ఉంటాయి తర్వాత పోతాయి. ఒక ఆయనకి బాగా చక్కెర పొంగలు ఇష్టం అనుకుందాం, ఎంత ఇష్టమైన ఎంత తింటాడు, మరీ గొంతు దాటి తినేస్తే అది వాడికి అనారోగ్యం తెచ్చిపెడుతుంది. అప్పుడు ఆ చక్కెర పొంగల మీద ఇష్టం పోయి అసహ్యం కలుగుతుంది. అందువల్ల పదార్థాల యొక్క రుచి కొంత స్థాయి దాటితే ఇష్టం పోయి అనిష్టం కలుగుతుంది. ఈ వస్తువులన్నీ అంతే, బయట కనిపించే ఈ వస్తువులు, ఈ కార్లు కానీ, విమానాలు కానీ, వస్త్రాలు కానీ ఓ స్థాయి దాటాక మనకి వాటి మీద విరక్తి తెప్పిస్తాయి, ఎల్లకాలం ఉండలేము. ఇంతెందుకు ఒక ఆయనకి మెత్తని పరుపు మీద పడుకోవడం చాలా ఇష్టం. ఆయన కర్మగాలి మధ్యన వెన్నుపూసలు ఎప్పుడు తయారయ్యింది, బ్యాక్ బోన్ పాడైపోయింది. డాక్టర్లు ఏం చెప్పారు, నువ్వు పరుపు తీసేసి చెక్క పళ్ళ మీద పడుకోన్నారు, ఎంత చిక్కు వచ్చింది చెప్పండి. ఇంటి నిండా పరుపులను ఆయనకి ఇష్టమే, కానీ ఇప్పుడు పరుపు మీద పడుకునే అవకాశం లేదు. అంటే ఈ వస్తువులు మనకి ఎంత ఇష్టమైనా ఆనందం మాత్రం శాశ్వతంగా ఇవ్వవు. అదే పరమాత్ముని సేవ శాశ్వత ఆనందం కలిగిస్తుంది. అందుకే ఆయన ఏం చెప్పినా అది మనకి ఎప్పటికీ అప్పటికీ అప్పటికీ ఉపయోగపడతాయి. కృష్ణుడి జగద్గురువు అని ఎందుకన్నారంటే, నా మాట కొందరికి నచ్చచ్చు, ఇంకొకళ్ళ మాట మరి కొందరికి నచ్చచ్చు, ఈ మాట అందరికీ నచ్చకపోవచ్చు, కానీ కృష్ణుడు చెప్పింది నచ్చినా నచ్చకపోయినా సత్యం శాశ్వతంగా సర్వకాల సర్వావస్థలకి మనకు వస్తుంది. ఉదాహరణకి కృష్ణుడు భగవద్గీతలో వేళ తప్పకుండా అన్నం తింటే వాడు యోగి అన్నాడే. కొంతమంది ఏం చేస్తారు, ఓ రోజు 10 అన్నం తింటారు, ఓ రోజు 1 అన్నం తింటారు, ఒక్కో రోజు 3 తింటారు. ఇలా సమయం పాటించకుండా అన్నం తినేవాడు అసురుడు అని ఎందుకు చెప్పాడంటే, రాక్షసులకి వేళాపాళ ఉండదు తిండికి, ఎప్పుడు తింటారో తెలియదు, దానివల్ల వాళ్ళ పొట్టలు పెరిగిపోతాయి, శరీరం పాడైపోతుంది. అది మానవులకి పనికిరాదు. అందుకని మానవులకి ఒక క్రమశిక్షణ అవసరం. ప్రతిదినము ఒక సమయం పెట్టుకుని సమయానికి భోంచేస్తే వాడిని యోగి అంటారు. అలాగే తినకూడని విపరీతంగా తినడం, ఎక్కువ తినడం, తిన్న వెంటనే తినడం, అసలు తినకపోవడం, ఇవన్నీ ప్రమాదం చెప్పాడు. కట్వాం లలవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష్ణ విదాయిన కటు అంటే కారం, బాగా కారం తినేస్తే దానివల్ల వాడి శరీరం పాడైపోతుంది. అటువంటి వాడు కోపం పెంచుకుంటాడు, తమో గుణం వచ్చి నిద్ర వస్తుంది, కోపమైనా వస్తుంది నిద్రైనా వస్తుంది. ఎక్కువ కారం తింటే నష్టమే కదా. ఆమ్ల ఎక్కువ పులుపు తింటే అది కడుపుని పాడు చేస్తుంది, లవణ ఎక్కువ ఉప్పు తింటే శరీరంలో రక్తపోటు పెంచుతుంది, అత్యుష్ణ బాగా వేడి పదార్థం తిన్నా వాడు పాడైపోతాడు. కొంతమంది టీ గ్లాస్ అక్కడ మరుగుతున్నది గుడుకు తాగేస్తారు, అది గొంతో తెలియదు లేకపోతే అదేదో రైస్ మిల్లో తెలియదు. అలాగే తీక్ష్ణ బాగా తీవ్రమైనటువంటి పదార్థాలు, ఘాటైన పదార్థాలు, ఎండిపోయిన పదార్థాలు, దాహం పుట్టించే పదార్థాలు, అతిశీతలం, బాగా డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నవి తాగడం, ఇవన్నీ అసుర లక్షణాలు, అనారోగ్యం తెచ్చి పెడతాయి అని స్వామివారు కృష్ణుడు చెప్పాడు లేదా భగవద్గీతలో. అవి ఇప్పటికీ పనికి వస్తాయి మనకి. అందుకే వాళ్ళ డాక్టర్లు మరీ ఎక్కువ వేడిగా తాగద్దు, మరీ చల్లగా తాగద్దు, బాగా ఆయిల్ వాడద్దు, లేకపోతే ఇంకోటి ఎక్కువ వాడద్దు అని చెబుతున్నారు. ఇవన్నీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు.
అందువల్ల ఆయన ఏమన్నారు అనమాట, ఆహారము, నిద్ర, పడుకోవడం, లేవడం ఇవన్నీ కూడా ఎలా చెయ్యాలో చెప్పిన మహాత్ముడు, సర్వకాల సర్వావస్థలకి పనికొచ్చే విశేషాలు చెప్పిన పరమాత్ముడు, అన్నిటికీ మించి మనస్సుకి శాంతి ఎలా కలుగుతుందో చెప్పిన మహాత్ముడు గనక ఆయన్ని జగద్గురు అన్నారు. కాసేపు పరమాత్మని పక్కన పెట్టండి, పరమాత్మగా ఏదైనా చేయగలడు. మానవుడిగా దిగొచ్చి మానవులకి సర్వకాల సర్వావస్థలకి పరుగొచ్చి చెప్పిన వాడు గనక ఇక అంతకు మించిన గురువు లేడు. అసలు జగద్గురు శబ్దం కృష్ణుడికి మాత్రమే చెల్లుతుందని శాస్త్రం. అందుకని కృష్ణం వందే జగద్గురు అన్నారు. ఆ జగద్గురుడు ఏం చెప్పాడో అది చేయడం అందరి వల్ల కాకపోవచ్చు, కానీ మనం తలుచుకుంటే చేయగలం. పోని చెప్పినవన్నీ చేయలేం. ఆయన వద్దన్న మాంసాహారం మానేయండింటే కష్టమే, మద్యం మానేయండింటే మారడం కష్టమే, కానీ ఆయన చేసిన పనులు కొన్నైనా చేస్తే అప్పుడు కృష్ణుడు రుణం మనం తీర్చుకుంటాడంట. ఆయన చెప్పిన పనులు కంటే చేసిన పనుల్లో ముఖ్యమైన పని ఏమిటనమాట, గో సంరక్షణ. గోవులు ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, గోవులు ఎక్కడుంటే అక్కడ సమస్త లోకాలు ఉంటాయి. గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ, ఆవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి. అందుకనే గావో విశ్వస్య మాతరః, విశ్వము అంటే ఈ చరాచర జగత్తంతా ప్రపంచం అంతటినీ కలిపి విశ్వం అంటారు. ఈ విశ్వం మొత్తమునకు తల్లి ఆవు. బహువచనం వాడారు, ఒక్కావల్ల గావహ అంటే గోవులన్నీ, ఏదో పద్మాకర్ గారి దగ్గర ఉన్న గోవో లేకపోతే ఈ విశ్వక్సేన గోశాలలో ఉన్న గోవు ఇవి మాత్రమే కాదు, గావహ అనగా మొత్తం ప్రపంచంలో ఎక్కడ గోవు ఉంటే అక్కడ గోవులన్నీ కూడా ఈ విశ్వమునకు మాతరహ తల్లులు. కాబట్టి ఎక్కడ గోవు ఉంటే అక్కడ గోవు దగ్గరికి వెళ్ళి నమస్కరించేవారు పూర్వం. కేవలం దండం పెట్టేటప్పుడు ఉపయోగం ఉందండి, అమ్మ అని అమ్మకి రోజు దండం పెట్టి అన్నం పెట్టకుండా చంపేస్తే అది మహాపాపం. ఒక ఆయనకి తల్లి అంటే చాలా ఇష్టంట, పద్మాకర్ గారు ఎప్పుడు ఉపన్యాసంలో చెప్పారండి తల్లికి నమస్కరించమన్నారండి కాబట్టి నమస్కరిస్తానండి, తల్లికి నమస్కరించమన్నారు కానీ అన్నం పెట్టమనలేదు కదండి నేను పెట్టట్లేదు అన్నాడే. కాబట్టి తల్లికి నమస్కారం చేయడం అంటే అంతరార్థం అన్నం పెట్టకుండా చంపేయమని. భార్యని ప్రేమగా చూడడం అంటే సాయంత్రం వచ్చి హాయ్ అని డియర్ అని పలకరి జడిపమ్మనే, అక్కడ అంతరార్థం అది కాదుగా. వారికి ఏది ఇష్టమో ఆ పని చెయ్యాలి, ఎప్పుడు వారికి ఏది అవసరమో అది సమకూర్చాలి, అప్పుడు అది జ్ఞానం అనిపించుకుంటుంది. ఆవులకి వేళకు ఆహారం పెట్టడం, నీరివ్వడం, వాటికి ఏమైనా దురదలు వస్తే గంగడోలు దగ్గర అక్కడ దువ్వడం, బాగా ఈగలు చీమలు పట్టుకున్నప్పుడు దులపడం, మెత్తగా పడుకోవడానికి కావలసిన పనులు చేయటం, ఇవన్నీ కూడా తల్లికి సేవ చేయడంలోకి వస్తాయి. బృందావనంలో ఇప్పటికి కూడా ఇలా గోశాలలో ఫ్యాన్లు పెడతారు, ఆవులకి ఫ్యాన్లు పెట్టి ఆవులకి ఏసీ పెట్టేటటువంటి దివ్యస్థలం బృందావనం. మీరు కొంతమంది బృందావనం వచ్చే ఉంటారు నాతో పాటు, రాని వాళ్ళు కూడా ఉండొచ్చు. చాలా పర్యాయాలు బృందావనంలో భాగవత సప్తాహం చేశాను నేను. అక్కడ అన్నిటికంటే నన్ను ఆకర్షించిందల్లా ఈ గోశాలే. కొన్ని గోశాలల్లో ఆవులకి చక్కగా ఏసీ మిషన్లు, తర్వాత కూలర్లు పెడతారు, ఫ్యాన్లు పెడతారు, వాటికి పాలు కూడా పెతకుండా పాలు దూడలు వదిలేస్తారు. కొన్ని పాలు మాత్రమే సేవ కోసం, ఉదాహరణకి ఒక ఆవు 5 లీటర్ల పాలు ఇస్తే 4 లీటర్ల పాలు వాటి దూడలు వదిలి 1 లీటర్ పాలే పెరుగుతారు అక్కడ. ఇలా ఎంతో సేవ చేస్తూ ఉంటే ఈ బృందావనం చాలా ఆనందం కలిగిస్తోంది. బృందావనంలో జరుగుతున్న గో సంరక్షణ మన దక్షిణాది వైపు ఉన్న రాష్ట్రాల్లో కూడా జరిగితే బాగుండు, అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగితే బాగుండు నాకు చాలా కోరిక ఉండేది. ఈ మధ్యన మళ్ళీ మన వాళ్ళల్లో తెలుగు వాళ్ళల్లో చైతన్యం బాగా ప్రబలింది. అత్యంత క్రూరంగా హింసకి గురైపోయి చచ్చిపోతున్న గోమాతల్ని రక్షించాలని కంకణం కట్టుకున్న వాళ్ళు ఈ మధ్యన చాలా మంది తయారయ్యారు, చాలా ముదావహం. నేను అప్పుడే ఒక 50-60 మంది చూశానండి ఇలాంటివన్నీ, అందులో ఇది మొదటిసారి వనపర్తి రావడం. నా ఇంటి పేరు వద్దిపర్తి, ఈ ఊరు వనపర్తి, మా ఇద్దరికి పక్కన పర్తి. చాలా సంతోషం కలిగింది. పైగా ఇది వనపర్తి, వనము అంటే తోట, అడవి, ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఎప్పుడు అది వనం అవుతుంది, నిజంగా చుట్టుపక్కల చెరువు కనపడుతుంది, చెట్లు కనపడుతున్నాయి, అక్కడికి వచ్చి గోవులు వేస్తే మామూలు వనపర్తి కాదు, బృందావన పర్తి. బృందావనం ఇలాగే ఉంటుంది, బృందావనంలో ఒక పెద్ద చెరువు ఉంది. ఓ రోజున కృష్ణుడు ఆవులను వేపుకుంటూ వెళ్ళాడు, ఆకలి వేసింది ఆయనతో ఉన్న గోపాలకులకి. అందుకని వాళ్ళందరూ కృష్ణుడు ఎప్పుడు అన్నం తినడానికి
పిలుస్తాడా, ఎక్కడ ఆగుదామా అని చూశారు. ఆ పూట వాళ్ళకి ఎక్కడ మంచినీళ్ళు దొరకట్లేదు, ఎండ ఓ పక్కన. ఆ సమయంలో హఠాత్తుగా వాళ్ళకు పెద్ద చెరువు కనపడిందిట.
కలియల్ కృష్ణుడు సాధు నీరము మహాగంభీరము పద్మ కోకనదాస్వాద వినోదమోదమద భృంగ ద్వంద్వ చంకారమున్ ఘనకల్లోలలతావితాన విహరత్కాదంబ కోలాహల స్వన విస్ఫారము మందవాయుజ కణాసారంబు కాసారమున్.
కనియను కృష్ణుడు, ఇంతలో కృష్ణుడు చూచాడు. ఏం చూచాడు? పెద్ద పొడుగ్గా ఉన్న ఒక చెరువు చూశాడ. కాసారం అంటే చాలా పెద్ద చెరువు అన్నమాట. ఆ చెరువులోంచి కొంగలు, హంసలు, చక్రవాక పక్షులు అటు ఇటు ఎగురుతూ అరుస్తున్నాయి, కూతలు కూస్తున్నాయి. ఆ పక్షుల కూతలు ఆహ్లాదంగా చెవులకు వినిపిస్తోంది, సంగీతంలో వినపడుతోంది. అందులో తామర పువ్వులు ఉన్నాయి. ఆ తామర పువ్వుల మీద నుంచి సువాసన వస్తోంది. ఇంతలో పెద్ద గాలి వీచింది. ఈ గాలి వల్ల అందులో ఉన్న నీటి తుంపరలు వచ్చి మీద పడ్డాయి, వాటర్ డ్రాప్స్ అన్నమాట. దాంతో వాళ్ళ శరీరాలకు ఆహ్లాదం కలిగింది. వెంటనే చెరువు కనపడగానే కృష్ణుడు, మనం ఇక్కడ ఆగిపోదాం, మనం అందరం ఎండకి మగ్గిపోయాం, ఆకలికి అలిసిపోయాం, ఇక్కడే కూర్చుని గోవుల్ని అలా మేత వదులుదాం, అవి పచ్చగడ్డి మేస్తూ ఉంటాయి, వాటి గట్టి అవి తింటూ ఉంటే వాటి ఫుడ్ అది, మన ఫుడ్ తిందాం అని అక్కడే ఆపి ఆవులను పక్కకు విడిచిపెట్టి సద్దన్నం తిన్నాడు అని అద్భుతంగా రాశారు భాగవతంలో. ఇప్పుడు ఇక్కడ అదే వాతావరణం కనపడుతోంది. ఇది కాసేపు బృందావన భక్తి అన్నారు కదా, చెరువు కనపడింది కుడివైపు. ఆ చెరువుకి కొంచెం దూరంలో ఆవులు మేసుకుంటూ పోతున్నాయి. ఇప్పుడేమో కాసేపట్లో అన్నదానం మొదలు పెట్టబోతున్నారు కనుక మనందరం కృష్ణుడి కాలం నాటి సద్దనంలో గడిపారు. ఇక్కడ ఆ విధంగా ఆహారం తినడానికి సరైన సమయంలో కృష్ణుడు మనల్ని పంపించాడు అనమాట. అప్పుడు ఇంకో తమాషా జరిగింది. ఆవులు చాలా దూరం కనపడకుండా వెళ్ళిపోయి వాటిని వెతకడానికి కృష్ణుడు మధ్యలో లేచాడు. ఆ లేచిన కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా?
కర్ణాలంబిత కాకపక్షములతో గ్రైవేయ హారాళితో స్వర్ణాభాసిత వేత్ర దండకముతో సత్పించదామంబుతో పూర్ణోత్సాహముతో ధృతాన్న కబళ్ళోత్ఫుల్లాబ్జ హస్తంబుతో తోన్నత్తోంబుననే లేగలకునై దూరాట వీధికి.
చెవుల మీద కంట వెళ్ళాడుతున్న కిరకాల జుట్టు, చులపాల జుట్టు
చూడండి సార్.
ఆ జుట్టు బాగా పొత్తుగా ఉంటుంది. కొంతమందికి దేవుడిచ్చిన వరం ఏంటంటే మంచి ఒత్తైన జుట్టు. ఇదిగో నాకు మళ్ళీ ఇంత జుట్టు ఇలా చెవుల మీదకి వెళ్ళాడుతోంది. ఇంకా మెడ నిండా బంగారపు హారాలు, గొలుసులు, బంగారపు గొలుసులు వేసుకుంటాడు. చేతిలో ఒక వెదురు బెత్త ఉంది. ఆ వెదురు బెత్తానికి వెళ్ళి బంగారం కోటికి కొట్టించారనమాట. బంగారపు పూత పూయబడిన వెదురు బెత్తం పట్టుకున్నాడు చేతిలో. ఈ వెదురు బెత్తం ఎవరు పట్టుకుంటారో తెలుసుగా మీకు? బెత్తం పట్టుకుని అందరినీ స్టాండ్ సిట్ అని ఒక దారిలో పెట్టేవాడు ఎవరో చెప్పగలరా ప్రాణాల్లో? విశ్వక్సేనుడు. అందుకే విశ్వక్సేన గోశాలని పేరెట్టారు. ఆ బెత్తానాడు కృష్ణుడు పెట్టుకున్నాడు చేతిలో. ఇంకా సత్పించదామంబుతో నెత్తి మీద నెమిలి పించం పెట్టుకున్నాడు. ఆయన ముఖంలో ఉత్సాహం కనబడుతుందిట. కృష్ణుడి ముఖంలో ఏనాడు నిరుత్సాహం ఉండదు. జీవితంలో గొప్పవాళ్ళు ఏడుపు ముఖం పెట్టరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అనారోగ్యంగా ఉన్నా, ప్రాణం పోతున్నా ముఖంలో నవ్వే ఉంటుంది, ఉత్సాహమే ఉంటుంది. ఇలా నిరంతరం ఉత్సాహంతో ఉండేటటువంటి వ్యక్తులు జీవితంలో ఏదైనా సాధిస్తారని చెప్పడం కోసం పూర్ణోత్సాహంతో ఉన్నాడు కృష్ణుడు. చేతిలో మంచి పెరుగన్న ముద్ద పెట్టుకున్నాడు. ఆయన చెయ్యేమో తామర పువ్వుల ఎర్రగా ఉందిట. కోమలంగా ఉన్న చేతిలో పెరుగన్న ముద్ద పెట్టుకోగానే ఈ చేతి ఎరుపుదనం పెరుగన్నం మీద పడి చేతిలో పెరుగన్నం కాదు పగడం ఉన్నట్టుగా ఉందిట. అంతంతంగా ఉంది ఆ పెరుగన్నం ముద్ద. ఈ విధంగా ఆయన ఏమాత్రం సంకోచించకుండా బెత్తం పుచ్చుకొని ఆవుదూడలు ఎక్కడున్నాయో వెతకడానికి వెళ్ళాడని రాశారు. వేత్రహస్తుడు అని పేరు ఆయనకి కృష్ణుడికి ఆ సమయంలో. అదే వేత్రహస్తం విశ్వక్సేనుడి దగ్గర కూడా ఉంటుంది. సరే, శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి వెళ్ళాడు, అదొక పెద్ద కథ అనుకోండి, ఆ కథ దగ్గర
కొన్ని కొన్ని సందర్భాల్లో ఆవులు దూరంగా వెళ్ళిపోయేది. అది అడవి, మామూలు అడవి కాదు. బృందావనం అంటే ఎటువంటి భయంకరమైన అడవి తెలుసా? ఇవాళ్ళంటే మనకు అడవులు పోయి వనాలంటే జనాలు విరిగిపోయారు. కానీ ఆ రోజుల్లో అడవులలో క్రూర మృగాలు ఉండేవి. ఇది యమునా నదీ జల సమేధిత పాద పల్లవ ప్రసూన దళ విరాజితంబగు వనంబు అంటాడు కృష్ణుడే గోపికలతో. యమునా నదీ జలం ఒడ్డుకి తగిలి ఆ ఒడ్డు మీద చెట్లు దట్టంగా పెరిగిపోయాయట. ఈ దట్టంగా పెరిగిన చెట్ల మధ్యలో సింహాలు, పులులు, భయంకరమైన ఎలుగుబంట్లు, పెద్ద పెద్ద త్రాచుపాములు, అడవి పందులు, ఇటువంటి మృగాలు తిరుగుతున్నాయి. ఈ క్రూర మృగాలతో ఉన్న అడవుల్లో రాత్రిపూట తిరగడం భయంకరమైన ప్రమాదం కొని తెచ్చుకోవడమే. మీరు ఎందుకు వచ్చారు అని కృష్ణుడు గోపికలను అడిగాడు. దాన్ని బట్టి ఆ రోజుల్లో అడవి ఎలా ఉందో ఆలోచించండి. అటువంటి అడవిలో ఆవులు గడ్డి మేస్తూ దూరంగా పోయాయి. అప్పుడు కృష్ణుడు పక్క వాళ్ళకే చూశాడు. వాళ్ళు అన్నారు, కృష్ణ నువ్వు చిరునవ్వు నవ్వుతూ ఇక్కడ కూర్చున్నావు, మన దారిని మనం మొరడి వాయించుకుంటూ కూర్చుంటే ఏ క్రూర మృగమో వచ్చి వీటిని వాయించి తినేసేటట్టు ఉంది, ఆవులు దూరంగా వెళ్ళిపోతుంటే పట్టించుకోటి ఏమిటి అన్నారు. అప్పుడు కృష్ణుడు, ఆ ఆవులు ఎక్కడికి వెళ్తాయి, ఇక్కడికి రప్పించరా అన్నాడు ఆయన. ఓ వెంటనే వెనక్కి పిలిపించన్నారు పిల్లలు. వెంటనే ఆయన వాటిని పిలిచాడు. కృష్ణుడు గోవులకి పేర్లు పెట్టాడు. ఆవులన్నింటినీ పెంచేది, ఆవులన్నిటికీ ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క పేరు పెట్టాడు. ఒక ఆవుకి గౌతమి, ఒకదానికి గంగ, ఒకదానికి సరస్వతి, యమున, మహాలక్ష్మి, మందాకిని, శుభాంగి, మేఘమాలిక, సురభి, మందాకిని, ఇలా రకరకాల పేర్లు పెట్టాడు. ఏ పేరు ఏ ఆవుకు పెట్టాడో ఆవును ఆ పేరుతో పిలవగానే పరిగెత్తుకు వచ్చేసేవిట. రా గౌతమి గంగరా మనోహారిణి, రమ్ము మందాకిని రా శుభాంగి, రా శ్రీ మహాలక్ష్మి, రా మేఘ బాలిక, రా మనోహారిణి, రమ్ము సురభి, రా భారతీదేవి, రా సర్వ మంగళ, రమ్ము భగీరథ రాజతనయ. అనుచు మరియు కలుగు ఆఖ్యలు గలగోవులడవిలో నదోనమందుమేయ, ఘనగభీర భాష కడునొప్పజీరు ఆ భీర జనులు పొగడ పెంపు నెగడ. ఓ గౌతమి, గంగ, భగీరథరాజ పుత్రి, మందాకిని, శుభాంగి, సరస్వతి, సర్వమంగళ, మేఘమాలిక, మేఘ బాలిక అని ఒక్కొక్క ఆవుని పిలుస్తూ ఉంటే ఆ ఆవులు అంబా అంబా నరుస్తూ ఎక్కడో దూరంగా అడవుల్లో ఉన్నవి పరుగు పరుగు నుంచి కృష్ణుడు చుట్టూతో తిరిగి ఆయన నాలికతో నాకి. ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. ఆయన ముట్టుకోవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేశారు యోగులు. మహాతపస్సు చేసిన ఆయన కాలి కింద ఉన్న ఎంత దుమ్ము కళ్ళతో చూడలేము. అటువంటిది కేవలం ఆ గోవుల మీద ప్రేమతో ఆయన పిలిచాడు, అవి వచ్చి ఆయన నాకే. అప్పుడు కృష్ణుడు అద్భుతమైన వరం ఇచ్చాడు మానవులకి. నా దర్శనం, నా స్పర్శనం అంత తేలికగా లభించవు. అనేక జన్మల తపస్సు చేసిన వాడికి తప్ప నా దర్శనం రమ్మన్నా రాదు, లభించమన్నా లభించదు. కానీ నా దర్శనం ఈ జన్మలోనే కావాలంటే, నా లోకానికి ఈ జన్మలోనే రావాలంటే, నేను పెంచినట్టుగా మీరు కూడా గోవుల్ని పెంచి వాటికి సేవ చేసి వాటిని ముట్టుకుంటే ఈ జన్మలో నన్ను ముట్టుకుంటారన్నాడు. కాబట్టి ఈ జన్మలోనే మనకి కైలాసానికో వైకుంఠానికో లేక గోలోకాలకో మీరు ఏదనుకుంటే అక్కడికి వెళ్ళాలంటే దానికి ఒకటే మార్గం. శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యేకంగా గోలోకం అని ఒక లోకంలో ఉంటాడు. వైకుంఠంలో విష్ణు రూపంలో, కృష్ణ రూపంలో గోలోకంలో ఉంటాడు. మనం ఇటు వైకుంఠము ఇటు గోలోకమో వెళ్ళాలని కోరుకుంటే మాత్రం వాళ్ళు గోసేవే చెయ్యాలి. గోవుల కాలి కింద ఉన్న ధూళి నెత్తి మీద వేసుకోవాలి. గోవు తోక తల చుట్టూ తిప్పుకోవాలి. వాటి కోసం ప్రాణం ఇవ్వాలి. గోసేవ చేస్తే దగ్గరికి వెడతాం. మాకెందుకండి, మేము యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి పుడుకుల్లో వేగిపోవాలి, కుంభీపాక నరకంలో పడాలి అని కోరుకున్న వాడు మాత్రం గోవులను వదిలేయండి, వాటిని కవేళాకి పంపేయండి, పర్వాలి. ఇందులో ఏది కోరుకుంటున్నారు మీరు? గోసేవే కోరుకుంటారనుకుంటున్నాను నేను. అంటే ఎవడి దగ్గరికి వెళ్ళి అక్కడ
చల్ల బజ్జీలు పుడుకులు వేగాలనుకుంటూ మిరపకాయ బజ్జీలు వేగాలని ఎవరు కోరుకోరు కదా. కాబట్టి నేను చెబుతున్నవి వేదవాక్కులు అనుకోండి, పురాణంలో వ్యాసుడు చెప్పిన మాట చెప్తున్నాను. వ్యాసుడే చెప్పాడు సుస్పష్టముగా, నాయనలారా ఈ జన్మలోనే మీకు గోలోకానికి వెళ్ళి కృష్ణుడిని చూసి చూడాలని కోరిక ఉంటే, ముక్తి పొందాలనే కోరిక ఉంటే మారు మాట్లాడకుండా గోవుల్ని సేవించండి. గోవుల్ని సేవించడం అంటే ధోరణితో దండం పెట్టి ఈ మధ్యన ఫ్లయింగ్ కిస్సెస్ అని ఇవ్వడం మొదలెట్టారు. ఆవు కనపడితే దగ్గరికి వెళ్ళడం అంటే అంటే ఏదేదో ఒకటి మాయదారి కిస్సు, దానికి కిస్సు కాదు కర్మ. అందులోంచి మనం ఎలాగో పాలు లస్సీ కింద చేసుకుని తగ్గుతాం కదా పెరుగుని, ఆ లస్సీ ఇస్తున్న దానికి కిస్సు కాదుగా. నువ్వు దానికి లెస్ అయిన ఆహారం ఇవ్వాలి, ఆహారం ఇవ్వడానికి సేవ చేయాలి. చాలా సంతోషం అయింది. మరి పేరేమిటి కూడా అడిగిన రామాచార్యులు అదే రామాచార్యులు గారు తన భార్య సమేత సీతాచార్యునితో పాటుగా పిల్లలతో పాటుగా ఈ సేవకు అంకితమయ్యారు. ఆలయంలో భగవంతుడిని సేవించడం కొంచెం కష్టం, వేళకి సకల సేవలు చేయడం అంత తేలికేం కాదు. కానీ అదే తేలిక అన్నారు కలియుగంలో. ఎందుకని, ఒకవేళ ఎప్పుడైనా మనం కొంచెం దీపం వెలిగించలేక కొంచెం బద్ధకించిన, పూర్తి నైవేద్యం పెట్టలేక ఒక్క పండు పెట్టి పుష్పం ఇచ్చిన, పోన్లీ వాళ్ళ వీడు సేవ చేయలేకపోయాడు, ఈ పండే చాలు అని సంతోషిస్తాడ పరమాత్మ. భగవంతుడు ఏం చేస్తాడు, 3 కోట్ల మహానివేదన చెయ్యాలి, ఆయనకి ఎన్నో సేవలు చెయ్యాలి, చెయ్యలేకపోయాం. అటువంటిప్పుడు స్వామి ఓపిక లేదు అని ఒక ఆకు వేసినా సంతోషిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యహ మే భక్త్యా ప్రయచ్చే, అక్కడ అన్నమాట యహ అదే సంధి కాబట్టి యో అయ్యింది. యహ ఎవడు, మే నాకు, భక్త్యా భక్తితో, పత్రం ఒక ఆకు కాని, పుష్పం పువ్వు కాని, ఫలం పండు కాని, తోయం నీరు కాని, ఏదైనా ప్రయచ్చింది ఇస్తే చాలు, భక్తితో ఇస్తే చాలు. భక్తితో నువ్వు ఏమిచ్చినా సేకరిస్తారు. అసలు నీళ్లు చుక్క అలా పోసినా చాలు. తత్ అహం అశ్నామి, దానినే నేను స్వీకరిస్తాను, అన్నం తిన్నట్టుగా తింటాను. అంటే నువ్వు భక్తితో ఇస్తే ఇంత పెసరైనా స్వీకరిస్తాను. అసలు ఏమి ఇవ్వలేక నేను మానసికంగానే ఈ పూట నైవేద్యం పెడుతున్నానన్నా స్వీకరిస్తాంటే, మానసిక నైవేద్యం కూడా స్వీకరిస్తాను. ఒక్కోసారి చక్కెర పొంగలు పెట్టలేము, అందుకని చక్కెర పొంగలి బదులుగా నా మనస్సు సమర్పిస్తున్నాను అని స్వీకరించి సంతోషించి దీవిస్తాడు. కాబట్టి ఆలయంలో ఉన్న దేవుడి అర్చన కొంత సులభం, కానీ ఈ గవాలయం ఉందే, ఈ గోశాల ఆవుల కోసం కట్టినటువంటి ఆలయం, ఈ గోదేవాలయ సేవ చాలా క్లిష్టం. అది కష్టం కాదు, ఇది మాత్రమే క్లిష్టమైనది. ఎందుకని, ఇవి ప్రత్యక్షంగా ఉన్న మానవ జాతిని ఉద్ధరించడానికి పుట్టిన తల్లులు. ఈ తల్లులకి సేవ చేయాలంటే అనుక్షణం మంచినీళ్ళు పోయాలి, వాటికి నీరు పట్టాలి, గడ్డి వెయ్యాలి, మధ్య మధ్యలో రకరకాల దాణాలు కుడుతులు అవేవో చెట్టు తౌడు దోగర వాటి కోసం రకరకాల ఫుడ్స్ తయారు చేస్తారు, ఇవన్నీ ఇవ్వాలి. వాటికి స్నానం చేయించాలి, ఎప్పటికప్పుడు అవి ఉన్న ప్రాంతంలో ఉన్న ఈ గోమయం గోమూత్రం శుద్ధి చెయ్యాలి. ఒక్క క్షణం వాటికి ఆహారం ఆలస్యమైతే వాడి కడుపు కరకరలాడితే మళ్ళీ మనందరికీ పాపం వచ్చి పడిపోతుంది. అవునా, ఒక మానవుల యొక్క హాస్టల్ నడపడం ఎంత కష్టమో అంతకంటే గోశాల నడపడం చాలా కష్టం. కాబట్టి ఆలయంలో అర్చకత్వం మాని ఈ గోదేవాలయం అనేటటువంటి దానికి అర్చకత్వం వహించడం అంటే ఆయన నిజంగా గోవర్ధన పర్వతాన్ని నెత్తిమీద పెట్టుకున్నట్టు అయిందనమాట. కృష్ణుడు ఎత్తడం తన కష్టమా, గోవర్ధన పర్వతం ఎత్తడం కష్టమే, కానీ కృష్ణుడు తలుచుకుంటే చేత్తో ఎత్తాడు, చిటికిన వెళ్తే ఎత్తడం అబద్ధంసమా, మళ్ళీ లేనిపోయిన కల్పితాలు చెప్పకూడదు. కృష్ణుడు అసలు ఏమీ లేకుండా ఎత్తగలడు, వెంట్రుకతో ఎత్తగలడు, కానీ భాగవతంలో మాత్రం కరంతో ఏకేన కరేణ ఒక చేత్తో ఎత్తాడు, అది కూడా కుడి చేత్తో, లెఫ్ట్ హ్యాండ్ కాదు, ఆయన గోవర్ధన మీద ప్రేమతో కుడి చేత్తో పైకెత్తాడు. సంస్కృతంలో 2 సార్లు కరేణ అని వాడితే తెలుగులో పాత్ర గారు మనలాంటి వాడికి అర్థం అవడానికి 3 చోట్ల ఏమన్నాడు, కిరి అయి ధర ఎత్తిన హరి కరి సరసిజ ముకుళ మెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధన గిరి ఎత్తి చక్కనొక్క కేలన్ లేలన్, ఒక చేత్తో ఎత్తాడన్నాడు. మళ్ళీ వలకేల దాల్చి కుడి చేత్తో ఎత్తాడని చెప్పాడు.
ఆ తర్వాత శ్రీకృష్ణుడి కుడి చేతిలో గొడుగులో ఉందని మరోసారి చెప్పారు. ఇలా ఎన్నో పర్యాయములు చేత్తో ఎత్తాడని చెప్పారు. చేత్తో గోవర్ధన పర్వతం కృష్ణుడికి ఎత్తడం పెద్ద కష్టం కాదు అవునా? అలాగే గోవుల మీద ప్రేమతో వనపర్తిలో ఉండేటటువంటి మీ భక్తుల మీద ఉన్న అభిమానంతో ఆయన ఈ గోశాల అనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు. అది ఆయనకి ఏం కష్టం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు మంచి పనులు చేసేవాడికి ఏ లోటు రాకుండా చేస్తారు. దానికి తగినట్టుగానే మా విశ్వనాథం మొదలైనటువంటి వాళ్ళు మొన్న ఆయన కాస్త అండగా ఉన్నారని విని చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు ఇవాళ ఈ గోశాల అంతా కూడా అద్భుతంగా తయారయ్యింది. నిజంగా ఇది మరొక బృందావనంగా మీరు ఏం చేస్తారు ఈసారి వనపర్తి అనకండి, బృందావన పర్తి. ఏమిటది? ఆ ముందు బృంద చేర్చేయటం ఏం చేయలేదు. వనపర్తికి అది యోగది వనం బృందావనం. ఎటు వచ్చేటి పేరు పక్కన మా ఇంటి పేరు మీద ఉన్న అభిమానంతో వద్దిపర్తులు ఉన్న పర్తిని కూడా కలుపుకున్నారు మీరు. కాబట్టి నాకు మీకు ఎంత సంబంధం వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు బాదరాయణ సంబంధం అని ఒకటి ఉంది, విన్నారా మీరు ఎప్పుడా? ఓసారి ఒక ఆయన పెళ్లి చేసుకుని ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఇంకా పిల్లలు పుట్టలేదు. భార్యతో కాపురం పెట్టాడు, కొత్త ఇల్లు అనమాట, కుప్పల్లాంటి ఒక చోట ఇల్లు కట్టాడు. ఏదో చిన్న చిన్నగా పనులు కొంచెం మిగిలిపోయినా గృహప్రవేశం చేశాడు. మంచి అద్భుతమైనటువంటి ఒక డోర్ ఒకటి పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒక ఆయన వచ్చాడు. రావడంతో ఈయన లేడు ఇంట్లో సమయానికి, వాళ్ళ ఆవిడ ఉంది. ఆ చెల్లెమ్మ బాగున్నావా అనగానే, ఓహో మా ఆయనకి చుట్టాలు ఎవరు ఈ గృహప్రవేశానికి వచ్చారనుకున్నా, రెండమ్మాయి గారు అంది లోపలికి తీసుకెళ్ళింది, శుభ్రంగా మంచి భోజనం పెట్టింది, ఇదిగో ఈ గదిలో ఉండండి అంది. అది 3 బెడ్రూమ్, ఒక గదిలోకి చేరాడు ఈయన. ఇంతలో ఏమంటే మీ చుట్టం ఎవరు వచ్చారండి అంది ఆవిడ భర్తరా గారి. ఈయన వచ్చి ఎవరండి బాబు మీరంటే, ఆ బావగారు బాగున్నారా, అయ్యో ఇల్లు బాగానే ఉన్నట్టుంది అన్నట్టు. ఓహో మా ఆవిడ చుట్టమేమో అనుకున్నాడు ఆయన. ఆవిడ చుట్టమేమో అన్నాడు భర్తగారు, భర్తగారు చుట్టం అని భార్య గారు. ఆయన 3 రోజుల పాటు 3 పూట్ల కాఫీలు టీలు టిఫిన్లు మంచి మంచి దద్దోజనాలు కట్టుపొంగళ్ళు పెట్టి బాగా పోషించారు. శుభ్రంగా భోజనం అయ్యింది. 3 రోజులు గడిచాక ఓ రోజున భార్య అడిగింది, ఏమంటే మీ చుట్టం ఇంకా వెళ్ళడం ఏమిటండి అని. మా చుట్టం ఏమిటి మీ చుట్టం ఏమో అనుకున్నాడు ఈయన. అబ్బే నా చుట్టము కాదు నీ చుట్టము కాదు అని మొత్తం మీద ఇద్దరికీ తెలిసింది. ఇద్దరు మొహమాటం కాళ్ళే పైగా ఈ విశ్వనాథులంటే మొహమాటం వాళ్ళు ఏం చేస్తారంటే ఊళ్ళో వాళ్ళందరినీ నిద్ర మీద పెట్టుకుంటారు కనుక ఈయన కూడా అలాగే పెట్టుకున్నట్టున్నాడు పాపం. అందుకని ఈ మొహమాటం కొద్ది ఏం చేశారన్నమాట, ఆయన దగ్గరికి వచ్చి ఏమంటే ఎందుకే మీరు మా ఇద్దరిలో ఎవరి చుట్టం అండి అని అడిగారట. అడగలేక భార్య భర్త ఒకేసారి వచ్చి మీరు మా ఇద్దరిలో ఎవరు చుట్టం అని అడిగితే, నేను మీ ఇద్దరికి చుట్టాను కాదు మనది పాదరాయణ సంబంధం అన్నాడు. అదేమిటంటున్నారు వాడు బుర్రగొక్కుని, కొంచెం బుర్ర మీద జుట్టు ఉందిలేండి అందుకని జుట్టులో గొక్కుని, ఈ పాదరాయణ సంబంధం అంటే ఏమిటి అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను చాలా కాలం బదరీలో ఉన్నానండి. బదరి అంటే తెలుసుగా మీకు, బదరి అంటే రేగు. పూర్వం అక్కడ రేగు చెట్లు ఉండేవి, పేరు అంటారు కదా వాటిని. ఆ రేగు పళ్ళ తోటలో ఉన్నాను నేను. మీ ఇంటికి గడప రేగు కర్రతో తయారు చేయించారు, నాది రేగు మీది రేగు, ఇది మన సంబంధం, ఇదే బాదరాయణ సంబంధం అన్నట్టు. అప్పటి నుంచి బాదరాయణ సంబంధం సావిత్ర సంస్కృతంలో పుట్టిందనమాట. ఆయన రేగు చెట్టు కింద కూర్చున్నట్ట, వాళ్ళ ఇంట్లో రేగు చెట్టు ఉందిట, అందువల్ల మనం మనం చుట్టం అన్నాడు ఆయన. అలా మా ఇంటి పేరులో భర్తుంది, ఈ మన భర్తలో భర్తుంది, వెరసి బృందావన భర్తి మన చుట్టం, ఇది మన చుట్టరేకం ఇది అనమాట. కాబట్టి అప్పుడప్పుడు నేను రావాల్సిన బాధ్యత నాకుంటుంది, మీరు వచ్చే మా గురువు గారి ప్రవచనాలు వినవలసిన బాధ్యత ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఈ గోపుల సేవలు ఏదో చూసాం కాస్త ప్రవచనం విన్నాం భోజనం చేసి వెళ్ళిపోయాం చప్పట్లు పట్టడం కాకుండా, ఈ స్థాపించిన సేవ శాశ్వతంగా అభివృద్ధి చెందాలి. మనందరం యథాశక్తిగా ఏమంది తలపోగడ్డి మోపాయి చేస్తే అయ్యిపోయే మానవుడు తలుచుకుంటే తన కష్టమే కాదు. చప్పట్లు 2 ఇలా కొట్టాలంటే ఓ చెయ్యిటు ఓ చెయ్యిటు 2 విడివిడిగానే బాగు, కానీ 2 దగ్గరికి వస్తే చప్పట్లు పోగుతాయి. 10 మంది తలుచుకుంటే ఇలాంటి కార్యక్రమాలు హాయిగా సాగుతాయి. ఈ గోశాల నిజంగానే భూలోకంలో అందరికీ ఆదర్శవంతమైన గోశాల. ఈ నిర్వహణ ఏమాత్రం క్లిష్టం కాకుండా 10 కాలాల పాటు పరిడ వెళ్ళాలని, శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ కొలువై ఉండాలని, అలనాటి బృందావనం మళ్ళీ మన కళ్ళకి ఇందు చెయ్యాలని అనేక మంగళాశాస్త్రాలు చేస్తున్నాను. హరి ఓం తత్సత్.